the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. నిన్న ఎమర్జెన్సీ టైం అని చెప్పి దాని గురించి మీడియాలో చాలా వార్తలు అవి వచ్చినాయి. అయితే అన్ని మీడియా ఛానల్స్ చూశాను, బట్ దెన్ బీబీసీలో ఏంటంటే వెంకయ్య నాయుడు స్పెషల్గా ఒక ఆర్టికల్ రాసిన ఒక అంటే అసలు ఆ ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగింది ఎలా ఉండింది అనే విషయం మీద వెంకయ్య నాయుడు రాసినటువంటి ఒక ఆర్టికల్ కనపడింది. ఆఫ్ కోర్స్ అప్పటికి నేను పుట్టలేదు కాబట్టి అందరూ అనుకుంటున్నది వినడమే తప్ప మనకేమంటూ ప్రత్యేకంగా ఒక అభిప్రాయం ఉండదు. కాబట్టి ఆయన రాసిన ఆర్టికల్నే ఒథెంటిసిటీగా కనుక తీసుకునే మాట అయితే అప్పుడు జరిగిన కొన్ని ఎక్సర్ప్ట్స్ని ఆయన రాశారు. అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంట్రెస్టింగ్గా ఇన్ ద సెన్స్ ఏదో బాగుంది అని కాదు, అంటే ఇలా కూడా జరిగిందా అనేది. ఎందుకంటే అదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇక మీదట మళ్ళీ ఎప్పుడు అట్లాంటి ఒక పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ మొత్తంలో కొన్ని వాద అంటే అందరి దగ్గర నుంచి ఆయన సేకరించి ఒక ఆర్టికల్ రాశారు. హెబియస్ కార్పస్ కేసుగా పేరు పొందినటువంటి జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో కొన్ని వాదనలు చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరి దగ్గర నుంచి తీసుకున్నారు. 1976లో ఆగస్టులో అప్పటి అటార్నీ జనరల్ నీరన్ డే సుప్రీంకోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, పోలీస్ అధికారి వ్యక్తిగత కక్షతో మామూలు సిటిజన్ని కామన్ మ్యాన్ని కాల్చి చంపినా కూడా పౌరుడికి న్యాయపరంగా ఎలాంటి సహాయం అందజేయాల్సిన అవసరం లేదు అనేది దాని ఎక్సెప్ట్. అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ విధానాన్ని ఆయన ఈ సుప్రీంకోర్టుకి తెలియజేశారు. అటార్నీ జనరల్ మాటలు వినగానే కోర్టు హాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒకసారి షాక్ అయ్యారట. ఆయన చెప్పిన తర్వాత అది అంటే అది మొత్తం ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా తప్ప మిగతా నలుగురు న్యాయమూర్తులు కూడాను కనీసం దాని గురించి పెదవి కూడా విప్పలేదు. దాంతో గవర్నమెంట్ వాదనే నెగ్గింది. ఇది అసలు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది దేనికి? హెబియస్ కార్పస్ కేసుగా పేరు పొందినటువంటి జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసులో. ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు కూడా సేమ్ అలాగే ఉండేవి అంటారు మన వెంకయ్య నాయుడు గారు. ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం సిటిజన్స్కి కావలసినటువంటి బేసిక్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించడానికి ట్రై చేసినటువంటి జస్టిస్ ఖన్నా తన పదవిని అప్పుడు కోల్పోయారంట. ఆయన స్థానంలో గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే జస్టిస్ హెచ్ఎం బేగ్ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అండ్ మెయిన్ ఏంటంటే అప్పట్లో ఇంకా న్యాయ వ్యవస్థలో విలువలు ఆల్మోస్ట్ ఇంకా పీక్ స్టేజ్కి అంటే అధమ స్థాయికి, పీక్ స్టేజ్కి కాదు, పేషెన్సీ ఎలా ఉండిందో ఈ అధమ స్థాయికి పడిపోయినటువంటి రోజులు ఆ ఎమర్జెన్సీ డేస్ట. అలా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చీకటి రోజులుగా దాన్ని చెప్తారు ఎమర్జెన్సీ పీరియడ్ని, అధమ స్థాయికి పడిపోయినటువంటి రోజులు. ఎస్పెషల్లీ డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్గా పరిగణించేటటువంటి మీడియా దేశం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు బేసిక్గా ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఎప్పుడు కూడాను ముందుకి నడుస్తూ ఉండాలి. అలాంటిది ఒక హిస్టారిక్ ప్రామినెన్స్ ఉండేటటువంటి అట్లాంటి ఒక సిచ్యువేషన్లో అలా ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి అవకాశాన్ని చేజార్చుకుంది. అప్పటి గవర్నమెంట్ ఏదైతే నిరంకుశ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు ఏది చెప్తే అదే చేయడం, నిన్న మనం రష్యన్ దాని గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకుంటుందో దాన్ని మాత్రమే మీడియా చెప్పాలి తప్ప విడిగా దానికంటూ వాయిస్ ఉండకూడదు అనేటటువంటి ఒక నిరంకుశ ఆదేశాలకు అనుగుణంగా మీడియా అలా వ్యవహరించిందట. రామ్నాథ్ గోయెంకర్ నేతృత్వంలో ఉన్న ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ది స్టేట్స్మెన్, మెయిన్ స్ట్రీమ్ ఇలాంటి కొన్ని పత్రికలే దానికి మినహాయింపు. అండ్ మీడియా వైఖరిని తప్పుపడుతూ ఎల్కే అద్వానీ, ఒకవేళ మీరు జస్ట్ ఇలా కొంచెం బెండవ్వండి చాలని ప్రభుత్వం అంటే మీడియా ఏకంగా పాకుతోంది అని ఒక పదునైన విమర్శం చేశారట అప్పట్లో. ఇవన్నీ రెండేళ్ల ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో నిరంకుశ పాలనలో జరిగినటువంటి చేంజెస్. ఇక రాజ్యాంగ సవరణలని కోర్టులు సమీక్షించడానికి కూడా వీలు లేకుండా కాన్స్టిట్యూషన్ని సవరించారు. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దాట్ కాన్స్టిట్యూషన్ని గవర్నమెంట్ ఎలాగైనా మార్చుకోవచ్చు. ప్రజల స్వేచ్ఛ జీవితాలతో నిమిత్తం లేకుండా గవర్నమెంట్ ఏమైనా చేసుకెళ్ళిపోవచ్చు, ఎలాంటి అమెండ్మెంట్స్ అయినా చేయొచ్చు. ఇక అంతకంతకీ పెరిగిపోతున్నటువంటి అవినీతి మీద, అలాగే గవర్నమెంట్ చేసే తప్పుల మీద, వాటి ఫెయిల్యూర్స్ మీద ఎటువంటి ప్రజాగ్రహం వచ్చినా కూడా ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఆ రోజు ఇవన్నీ చేశారు. ఆ ప్రజాగ్రహం ఏదైతే ఉందో దాన్ని అణిచివేయడానికి, అలాగే వాళ్ళకి ఏది నచ్చితే అది చేయడానికి అన్నట్టుగా. ఇక ఎమర్జెన్సీ టైం నుంచి బోల్డన్ని పాఠాలు నేర్చుకోవాలి అనే విషయాన్ని కూడా ఆయన ఆర్టికల్లో రాశారు. ఎవరైనా సరే ఒక సిటిజన్ వ్యక్తిగత శత్రుత్వంతో కాల్చి చంపేసే అధికారం పోలీస్ అధికారికి ఉండడం, ఆ అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆమోదించడం, అంటే అట్లీస్ట్ దానికి ఒక లేదు ఇలా జరగడానికి వీల్లేదని ఒక మాట కూడా అనకపోవడం, అలాగే ప్రజల గొంతుని వినిపించాల్సిన మీడియా పాలకులకి సపోర్టుగా ఉండడం, ప్రజలకి వాళ్ళ ప్రైమరీ రైట్స్ అయినటువంటి జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇలాంటివి ఏవి కూడాను లేకపోవడం, మెయిన్ ప్రభుత్వం నిరాకరించడం, అలాగే రాజ్యాంగాన్ని పాలకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం, అమెండ్మెంట్స్ చేసుకోవడం కాన్స్టిట్యూషన్లో, ఇలాంటివన్నీ కూడాను ఎమర్జెన్సీ కాలంలో జరిగినాయట. అప్పటి చీకటి రోజుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి బోలెడన్ని ముఖ్యమైన పాఠాలు, ఇంకా ఎప్పుడూ కూడా ఎమర్జెన్సీ అనేది అసలు ఇంకెవరు చూడకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాయని చెప్తారు. మనిషి బతకడానికి అసలు ఏం కావాలి? బేసిక్గా ఫుడ్, గాలి, నీళ్లు ఇవి ఉంటే సరిపోతాయి అని అనుకునే మాట అయితే అవొక్కటే సరిపోవు. మనిషి బతకడానికి తిండి, నీళ్లు ఉంటే సరిపోదు. ఎమర్జెన్సీకి కారణమైన వాళ్ళని 1977 ఎన్నికల్లో ఓడించడం ద్వారా ఇండియాలో ఉన్నటువంటి పేదలు, నిరక్షరాస్యులు ఇదే విషయాన్ని చాటి చెప్పారు. ఎమర్జెన్సీ విధింపుతో 1975 జూన్ 25 జరిగినటువంటి తప్పిదాన్ని 1977 మార్చ్ 21 ప్రజలు వాళ్ళ తీర్పుతో సరిచేశారట. ఎమర్జెన్సీ అమలైన ఆ 21 నెలలు అసలు నిజంగా ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందా, మనము స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నామా అనే డౌట్ వచ్చేలా అనిపించిందిట. అది నిజంగా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి చీకటి రోజులకి అది గుర్తుగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందిట. ఎన్నటికీ మర్చిపోలేని ఒక బాధాకరమైన అనుభవం అంట అది. అలాంటి అనుభవాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలట. ఎందుకంటే మనకి బతకడానికి జస్ట్ తిండి, నీళ్లు ఉంటే సరిపోదు, ఫ్రీడమ్ అనేది అంతకన్నా ఇంపార్టెంట్. అలాంటి ఫ్రీడమ్ని పొందే హక్కు ప్రతి ఇండియన్ సిటిజన్కి ఉంది. స్వేచ్ఛ లేని జీవితం అర్థం లేనిది. ఎమర్జెన్సీ కాలంలో ఇట్లాంటి ఒక ఫ్రీడమ్ లేనటువంటి ఒక ఇండియాని చూసినప్పుడు అరే ఇన్నాళ్ళు అంటే ఒక 30 ఏళ్ల క్రితం వరకు ఎంత మనం బానిసలో ఒక అంటే బ్రిటిషర్స్ పాలనలో ఉన్నామో, అసలు 30 ఏళ్ళుగా కొద్ది మన స్వతంత్ర భారతంలో ఉన్నటువంటి స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంటున్నప్పుడు సడన్గా మళ్ళీ మనం ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళామా, మళ్ళీ మనం ఒక బానిస బ్రతుకుగా ఉన్నామా అనే ఒక డౌట్ వచ్చేలా ఉన్నదిట. అండ్ ఆయన మాటల్లోనే వెంకయ్య నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఎమర్జెన్సీ టైంలో ఆయన కొన్ని ఎక్స్పీరియన్సెస్ని ఎదుర్కొన్నారట. యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్న 2 నెలల పాటు తను అజ్ఞాతంలో ఉండి సీనియర్ నాయకులకి సహాయ సహకారాలు అందించారట. తర్వాత ఆఫీసర్స్ తనను అదుపులోకి తీసుకొని 17 నెలలకి పైగా జైల్లో పెట్టారట. ఆ చేంజ్ ఏదైతే ఉందో అది తన జీవితాన్ని మలుపు తిప్పిందట. తోటి ఖైదీలు, సీనియర్ నాయకులతో ఆయన జరిపినటువంటి డిస్కషన్స్, తర్వాత ఆయన మాట్లాడిన అంటే ఆ వ్యూస్, ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే జరిగిందో అది ప్రజలు, తర్వాత అధికారం, రాజకీయాలు, దేశం అనే అంశాల చుట్టూనే ఎప్పుడు కూడాను ఆ జైల్లో డిస్కషన్స్ జరుగుతూ ఉండేవిట. ఈ 4 అంశాల మీద, అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అధికారులు ఎలా ఉండాలి, రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉండాలి, అలాగే దేశం ఇప్పుడు ఎట్లా ఉంది, నెక్స్ట్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఈ అంశాల మీద ఒక స్పష్టమైన దృక్పథాన్ని పెంపొందించుకునేలా చేసినట. అలాగే డెమోక్రసీని కాపాడాలి, సిటిజన్స్ రైట్స్ని ఎప్పుడు కూడాను కాపాడుతూ ఉండాలి, వాటికి భంగం కలగకుండా చూడాలనేటటువంటి సంకల్పాన్ని జైలు జీవితం ఇంకా కొంచెం బలోపేతం చేసింది ఆయనకి. ఇవాళ దేశ జనాభాలో 1977 తర్వాత పుట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉండడం వల్ల దేశం వాళ్ళదే, వాళ్ళ దేశ చరిత్రని ముఖ్యంగా ఎమర్జెన్సీ కారణాలను కానీ పర్యవసానాలను కానీ అప్పటి చీకటి రోజుల గురించి కానీ ఎవరికి ఎక్కువ తెలియకపోవచ్చు, బట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని అంటారు ఆయన. ఎందుకంటే 77 ముందు పుట్టిన వాళ్ళు అంటే అప్పటికి ఊహ తెలిసి కొద్ది గొప్ప కాస్త ఎమర్జెన్సీని అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నా వాళ్ళు చెప్పగలరో లేదో తెలియదు, కానీ ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక అంటే ఒక ఇప్పుడు హిస్టరీ బుక్స్లో కానీ ఏమైనా సరే ఎప్పుడో షాజహాన్ మీ తర్వాత మొఘల్ ఎంపరర్స్ ఇవన్నీ చెప్తారు తప్ప ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగిందనేది ఎవరూ చెప్పరు, ఎక్కడ హిస్టరీ బుక్స్లో ఉండదు. మన ముందు తరం వాళ్ళు మనకు చెప్పాల్సిందే, అంటే వాళ్ళు అప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు అనేది. అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎవరైనా సరే అని అంటారు ఆయన. 75లో ప్రజల ప్రాథమిక హక్కుల్ని లాగేసుకోవడానికి సమర్థించే కారణం ఏదీ లేదు, అంతర్గతంగా అల్లకల్లోలం సృష్టించేసి ఉన్నది అని, అది దేశ వాళ్లే సృష్టించి వాళ్లే ఉన్నదని ఐడెంటిఫై చేసి దాన్ని దేశ భద్రతకి ముప్పు కలిగిస్తుందనే ఒక ఏమంటారు దాన్ని లేమ్ రీజన్ని చూపించి గవర్నమెంట్ ఎమర్జెన్సీ పెట్టింది అంటారు ఆయన. ఫస్ట్ అంతర్గతంగా అల్లకల్లోలం సృష్టించిందే వాళ్ళు, ఆ తర్వాత అర్రే ఇలా అల్లకల్లోలం జరుగుతోందని ఐడెంటిఫై చేసినట్టుగా కలరిచ్చి ఇది దేశ భద్రతకి ముప్పు, ఇలాంటి అల్లకల్లోలాలు జరగడం అని చెప్పి ఈ ముప్పుని కాపాడడం కోసం అని చెప్పి ఎమర్జెన్సీ పెట్టామనే ఒక లేమ్ ఎక్స్క్యూజ్ తోటి గవర్నమెంట్ ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టింది. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అని అంటారు ఆయన. అసలు మరి అప్పుడు ఉన్న అలజడి ఏంటి అంటే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు అందరూ ఒక తాటి మీదకి రావడం, నవభారత్ కోసం వినిపిస్తున్న డిమాండ్లకి సపోర్ట్ పెరగడం. అండ్ ఇంకో కారణం ఏంటంటే లోక్సభ సభ్యురాలిగా అప్పటి ప్రధాని ఎన్నికని చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రకటించడం. ఈ నేపథ్యంలోనే ప్రజల ప్రాథమిక హక్కులని కల్పించే వాటిని రక్షించే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎమర్జెన్సీని విధించారు. అది ఒక అత్యంత తీవ్రమైన నిర్ణయం, అది దేశాన్ని చీకట్లోకి నెట్టేసింది. దాంతో దేశమే ఒక జైలు, పెద్ద జైలులాగా మారిపోయింది. ఆ చీకటి రోజుల్లో ప్రతిపక్షానికి చెందిన ప్రతి నాయకుడిని కూడాను జైలుకి పంపించేశారు. నిద్రలో ఉన్న వాళ్ళని కూడా లేపి వాళ్ళకి దగ్గరలో ఉన్న జైలుకి బలవంతంగా తీసుకెళ్లారు. జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అడ్వాణి, జార్జ్ ఫెర్నాండస్, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయి, నానాజీ దేశ్ముఖ్, మధు దండావతే, రామకృష్ణ హెగ్డే, హెచ్డి దేవేగౌడ, సికందర్ భక్త్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, రామ్విలాస్ పాశ్వాన్, సుబ్రహ్మణ్య స్వామి, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, వీళ్ళందరితో దేశ భద్రతకి ముప్పు ఉన్నదని వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. 300,000 మందికి పైగా నాయకులని, వ్యక్తులని జైళ్లలో ఉంచారు. వాళ్లల్లో అప్పటి ఆర్ఎస్ఎస్ అధినేతగా ఉన్న బాలాసాహెబ్ దేవరస్ కూడా ఉన్నారు. ఇవాళ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎమర్జెన్సీ చీకటి రోజులతో మన ఇండియన్ మన డెమోక్రటిక్ విధానము ఆ భావజాలం ఏదైతే ఉందో దాని పునాదులే కదిలిపోయేలాగా అయిపోయిందంటే అది అతిశయోక్తి కాదు. సో అలాంటి ఎమర్జెన్సీ మళ్ళీ రాకూడదు, రానివ్వకూడదని ఒక సంకల్పం తీసుకున్నది అప్పుడు దేశమంతా కూడా. అప్పటి చీకటి రోజుల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటేనే మళ్ళీ మనకు అలాంటి ఒక పరిస్థితి రాకూడదనేది అర్థమవుతుంది. ఎస్పెషల్లీ యూత్ ఈ స్వతంత్ర భారత చరిత్రలో ఉన్నటువంటి చీకటి కాలం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు అన్నట్టు నన్ను నిస్పృహ ఆవరించినప్పుడు చరిత్రలో ప్రేమ, సత్యం, విజయం సాధించిన తీరుని గుర్తు చేసుకుంటాను. ఒక దశలో నిరంకుశులు, క్రూరులు, అజైలుగా కనిపిస్తారు, కానీ చివరికి వాళ్ళు పతనం అవ్వక తప్పదు అని అన్నారు. అలాగే ఒక సముచిత స్థానంలో నిలవడం కోసం అని చెప్పి నవభారత్ ప్రయత్నిస్తున్నటువంటి ఈ టైంలో ఆ చీకటి రోజుల నుంచి జ్ఞాపకాలు మనల్ని వెలుగుల వైపు నడిపించిన దిశగా ఎప్పుడైతే మనము ఒక స్టెప్ వేస్తున్నప్పుడు వాటి గురించి మనము గుర్తు చేసుకుంటాము, పునశ్చరణ చేసుకుంటామో, ఒక సిచ్యువేషన్ మనం బ్యాడ్ నుంచి గుర్తుకొచ్చినప్పుడు దానికి లీడ్ చేసినటువంటి పరిస్థితుల్ని కనుక మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే ఇంకోసారి మనం అటువైపు లీడ్ అవ్వకుండా వేరే పాత తీసుకోవడానికి వీలవుతుంది. అందుకే వాటిని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవాలి అని అన్నారు వెంకయ్యనాయుడు గారు. అది నిజంగా కరెక్టేనేమో అనిపిస్తుంది. ఎమర్జెన్సీ గురించి నాకు పెద్దగా తెలియకపోయినా నిన్న ఈ జరిగినటువంటి అన్ని మీడియా ఛానల్స్లో జరిగిన చర్చలు కానీ లేకపోతే వాటిలో వచ్చినటువంటివన్నీ కూడా నువ్వు విన్న తర్వాత ఈయన చెప్పినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. అందుకే దాన్ని యాస్టీస్గా మీకోసం అందించాను. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా ఇదేనా తెలియకానుక,
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక, ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక,
మమతలన్నీ తమకు తామే మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియకానుక, ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
ఆహా ఓహో కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక,
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక, ఈ మౌనం.
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక,
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా ఇదేనా తెలియకానుక,
ఈ మౌనం
ఓహో
ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో నిన్నటివన్నీ ఇవాళ చెప్తున్నానండి, ఎమర్జెన్సీ నిన్న కదా అనుకుంటున్నారేమో, చెప్పాను కదా ఆ టైంలో నేను లేను కాబట్టి దాని గురించి ఎప్పుడు పెద్దంత నేను దృష్టి పెట్టలేదు. బట్ నిన్న మీడియా చేసిన కవరేజ్, అంటే చాలా రోజుల తర్వాత కోతి కొబ్బరికాయ దొరికినట్టు కరోనా తర్వాత మళ్ళీ కొద్దిగా ఇప్పుడిప్పుడే కాస్త డైవర్ట్ అవుతుంది మీడియా వేరే వేరే విషయాల గురించి, అందుకని నిన్న ఆ నేపథ్యంలో అది విన్నాను, నాకు నచ్చింది. సో మొత్తం అంతా రీసెర్చ్ చేస్తే బీబీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆర్టికల్ నాకు బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ యెస్టర్డే, మనము వరల్డ్ కప్కి గెలిచాం. మీకు తెలుసు ఆల్రెడీ, నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను నాకు బేసిక్గా స్పోర్ట్స్ అంటే పెద్దంత ఇంట్రెస్ట్ లేదు, అందులో క్రికెట్ అంటే అస్సలు లేదు. సో నేను దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. అయితే నిన్న అంతా మొత్తం స్పోర్ట్స్ కాలంలో అందరూ కూడాను దీని గురించే మాట్లాడారు, అప్పుడు ఓహో అనిపించింది, అందుకే దాని గురించి కూడా మాట్లాడదామని. జూన్ 25, 1983, ఆ రోజు ఫస్ట్ టైం మనం అసలు వరల్డ్ కప్ గెలవడం అనే ఆ ఫీల్ ఏదైతే ఉందో, లార్డ్స్ స్టేడియంలో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ స్టేడియం మధ్యలో ఇండియన్ క్రికెటర్స్ కపిల్ దేవ్, మదన్ లాల్ ఇద్దరు మాట్లాడుకున్న విషయాల నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత గ్రీన్ రూమ్లో ఏం జరిగింది, ఆ తర్వాత అసలు అప్పుడు ఉన్నటువంటి ఆ ఎమోషను, అదంతా కూడాను ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ రూపురేఖలే మార్చేసింది. ఇప్పుడు అసలు మనకి ఏదన్నా ఒక స్పాన్సర్షిప్ కానీ లేకపోతే ఇండియాలో క్రికెట్కి ఉన్నటువంటి క్రేజ్ కానీ అప్పటికీ ఉన్నది, బట్ ఆ తర్వాత ఇంకా 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 కొన్ని వందల రెట్లు ఎక్కువైపోయింది. వెస్టిండీస్ ప్లేయర్ వివియన్ రిచర్డ్స్ ఫోర్స్తో విరుచుకుపడుతూ 33 పరుగులకు చేరుకున్న తర్వాత మదన్ లాల్ బౌలింగ్లో 3 ఫోర్లు కొట్టాడంట. ఆ తర్వాత ఇంకెవరికైనా బౌలింగ్ ఇవ్వాలా అని కపిల్ దేవ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకొక ఓవర్ ఇవ్వమని మదన్ లాల్ కపిల్ని అడిగితే, అప్పుడు కపిల్ దేవ్ మదన్ లాల్ నుంచి బంతిని లాక్కొన్నాడు అని కొందరు అంటారు, బట్ అది కరెక్ట్ కాదని మదన్ లాల్ అన్నాడు. నేనే కపిల్ని అడిగి బంతిని తీసుకున్నాను, అంతకుముందు 3 ఓవర్స్లో 20, 21 రన్స్ ఇచ్చాను, కానీ ఇంకొక ఓవర్ ఇవ్వాలని కపిల్ని రిక్వెస్ట్ చేశాను. రిచర్డ్స్కి షార్ట్ పిచ్ బాల్ వేయాలన్నది నా ఆలోచన, అంతకుముందు తను ఏదైతే బాల్స్ ఆడాడో వాటికన్నా కొంచెం ఫాస్ట్గా బౌలింగ్ వేశాను, రిచర్డ్స్ పర్ఫెక్ట్ టైమింగ్తో కొట్టలేకపోయాడు, 20-25 గజాలు పరిగెత్తి అలా జస్ట్ టిప్ ఆఫ్ ది ఫింగర్ నుంచి అలాగా క్యాచ్ పట్టుకున్నాడు కపిల్ అని మొత్తం అదంతా కూడాను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు యాక్చువల్గా అప్పట్లో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అసలు ఆ ఫైనల్స్ రోజు మొత్తం అంతా కూడాను క్లౌడీగా ఉంది, ప్లస్ క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్ వాళ్ళిద్దరూ టాస్ కోసం మైదానంలోకి రాగానే క్లౌడీగా ఉంది ఏంటి అని అంతకుముందు మామూలుగా ఈ విశ్లేషణ అవన్నీ చేస్తారు కదా వాళ్ళు అనుకున్నారట. కరెక్ట్గా వీళ్ళిద్దరు వచ్చి టాస్ వేసే టైంకి కరెక్ట్ సూర్యుడు వచ్చాట, అమ్మయ్య ముందైతే డక్వత్ లూయిస్ తప్పింది అని అనుకున్నారట. ఆ మ్యాచ్లో ఇండియా మీద బుకీస్ యాడ్స్ 50-1, 100-1 ఉన్నాయని అప్పట్లో ఫేమస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఒకతను మిహిర్ బోస్ అతను చెప్పాడు. అంటే వాళ్ళ ఒపీనియన్లో ఏంటంటే ఇండియా గెలిచే అవకాశాలు 1 or 2% మాత్రమే, ఎందుకంటే అపోనెంట్ టీం వచ్చేసి వెస్టిండీస్, అప్పట్లో వాళ్ళు అసలు బాడీ లెంత్ బౌలింగ్ వేస్తారు అది ఇదని చెప్పి ఓతెగా అన్నీ ఎక్కువగా వాళ్ళ మీద ఆ రూమర్స్ ఉన్నాయి. అంటే అప్పటికి డక్వత్ లూయిస్ లేదుట, బట్ అట్లాంటిది ఇంకేదో ఉంటాయి కదా వీళ్ళ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ, వాళ్ళు అన్ని చేశారు కాబట్టి వీళ్ళు ఇన్ని చేయాలి ఇట్లా ఏవో ఉంటాయి కదా, ఆ లెక్కలు ఏవో వేసే ఉండేవాళ్ళేమో. ఎందుకంటే చెప్పాగా మనం అసలే క్రికెట్లో పూరని, కరెక్ట్గా నేను ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారు వచ్చి అసలు అప్పుడు డక్వత్ లూయిస్ లేదు నువ్వు తప్పు చెప్తున్నావు అన్నారు, అందుకే దాన్ని సరి చేసుకోవడం మరి కరెక్ట్ కదా. అందుకని డక్వత్ లూయిస్ కాకపోతే ఏదో మొత్తానికైతే వర్షం పడ్డప్పుడు ఎట్లాగో ఆపాల్సిందే, సో అది ఏదో ఒక క్యాల్కులేషన్ అయితే చేసేవాళ్ళు అనుకోండి అది వేరే విషయం. అయితే ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ద 9 వేవ్స్ ద ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనే ఒక బుక్ని మిహిర్ బోస్ రాశారు. అది చెప్పాక ఇందాక స్పోర్ట్స్ జర్నలిస్ట్ అని ఫేమస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆయన రాసిన దాంట్లో నుంచి ఒక చిన్న ఎక్సెప్ట్ని చెప్తున్నాను. మ్యాచ్లో ఫేవరెట్ ఇండియా టీం మాత్రమే అంటూ జోక్ చేయడానికి ఒక ఇద్దరు ఇండియన్ అభిమానులు బ్యానర్ పట్టుకున్నారంట. అయితే ఆ జట్టు అభిమానులు అక్కడ ఎక్కువ మంది లేరు, వెస్టిండీస్ అభిమానులు 3వ సారి కప్పు గెలుస్తాము అంటూ ఓ తగ నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రెస్ బాక్స్లో కూడా ఇండియన్ జర్నలిస్టులు ఒకళ్ళిద్దరు ఉన్నారు. అప్పుడు ఈ మిహిర్ బోస్ సండే టైమ్స్ కోసం పనిచేస్తూ ఉండేవాట. ఒక బక్వాస్ ఫైనల్ ఇది, ఒక చెత్త ఫైనలు, అంటే అండర్ డాగ్స్తో మంచి అసలు ఒక తోపెస్ట్ టీం కనుక ఫైట్ చేస్తుంటే ఎవరైనా సరే ఇదంతా వన్ సైడెడ్ మ్యాచ్ అసలు ఇది చూడటం కూడా బెస్ట్ ఇంతటి దానికి అని అంటారు చూసారా, అట్లాంటి మ్యాచ్ జరుగుతున్నది అనే అనుకున్నారట. ఒక చెత్త ఫైనల్ జరగబోతోంది అంటూ ఇంగ్లీష్ అండ్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టులు ఓ అసలు వాళ్ళ మామూలుగా మాట్లాడుకుంటుంటారు కదా మైక్ ముందు, అట్లా మాట్లాడుకుంటూ ఉన్నారట. ఇంగ్లాండ్ ఆర్ ఆస్ట్రేలియా వెస్టిండీస్కి కనుక ప్రత్యర్థిగా ఉండుంటే అసలు ఆ మ్యాచ్ రసవత్తరంగా ఉండేది, మరీ వెస్టిండీస్ ఇండియా అయ్యేసరికి ఏంటో అసలు అని అనుకున్నారట. చెప్పేగా స్టేడియం మొత్తంలోనూ ఒక ఇద్దరు ఇండియన్ టీమ్కి ఫేవర్గా బ్యానర్ పట్టుకున్నారు. అది జోక్ చేయడానికి పట్టుకున్నారంట. ఇట్లా ఉండింది అప్పుడు పరిస్థితి. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ కూడా అంత బాగా చేయలేదుట. వెస్టిండీస్ బ్యాటింగ్ స్టార్ట్ అయిన తర్వాత హార్డ్లీ ఒక తొందరగానే ముగిసిపోవడం మంచిది, తొందరగానే ముగుస్తుంది కూడాను, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో షాపింగ్ కన్నా వెళ్ళొచ్చు కనీసం అని చెప్పి గవస్కర్తో సందీప్ పాటిల్ మరాఠీలో అన్నట్ట. వెస్టిండీస్ బ్యాటింగ్ జరుగుతున్నప్పుడు ఇంగ్లీష్ ఆస్ట్రేలియన్ జర్నలిస్టులు మాటలు విని బాధగా అనిపించి ప్రెస్ బాక్స్ నుంచి బయటికి వచ్చేసాట మిహిర్ బోస్. ఆ రోజు టాస్ ఓడిపోయాడు కపిల్ దేవ్ ఫస్ట్ పాయింట్, లాయిడ్ ఏమో బౌలింగ్ ఎంచుకున్నాడు, బిగ్ బర్డ్గా పేరెక్కిన జోయల్ గార్నర్తో కలిసి యాండీ రాబర్ట్స్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు. ఇండియా స్కోరు 2 రన్స్ చేసినప్పుడు రాబర్ట్స్ తొలి షాక్ ఇచ్చాడు. తన బౌలింగ్లో గవాస్కర్ జెఫ్ దూజోన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా గవాస్కర్ ప్లేస్లో అమర్నాథ్ వచ్చాడు, ఇంకోవైపు శ్రీకాంత్. గార్నర్ బౌలింగ్లో 1st 4 కొట్టిన అతను ఆ తర్వాత రాబర్ట్స్ బౌలింగ్లో కూడా బౌండరీ దాటించాడు. కొద్దిసేపటి తర్వాత హుక్ షాట్ ఆడి సిక్సర్ కొట్టాడు. అసలు ఆ రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నారన్న క్వశ్చన్కి శ్రీకాంత్ ఆన్సర్ చెప్తూ, నా న్యాచురల్ వేలోనే ఆడాలనుకున్నాను, కొట్టాలనుకుంటే కొట్టాలి ఆర్ క్రీజ్ వదిలి వెళ్ళిపోవాలి, అంతేగాని మెల్లిగా టర్న్ చేసుకుంటూ అటునుంచి ఇటునుంచి బిట్వీన్ ద వికెట్స్ రన్స్ చేసుకుంటూ అలా ఎక్కువసేపు ఉండలేము అని అనుకున్నట్ట. శ్రీకాంత్ చాలా రిస్క్ తీసుకుంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు. లార్డ్స్ బాల్కనీలో కూర్చున్న ఇండియన్ ప్లేయర్స్ అందరూ కొంచెం ఊపిరిపిగా పట్టుకుని చూస్తూ ఉన్నారు. మార్షల్ని బౌలింగ్కి పంపాడు, అతడు వస్తూనే శ్రీకాంత్ని పెవిలియన్కి పంపించాడు. బట్ అప్పటికే ఒక 38 రన్స్ చేశాడు, సో తనే ఆ మ్యాచ్లో టాప్ స్కోరర్. ఇంకా మోహిందర్ అమర్నాథ్, యశ్పాల్ శర్మ వాళ్ళందరూ మెల్లిగా ఆడుతూ ఇంకో 31 రన్స్ దానికి జోడించారు. ఒక కంప్యూటరైజ్డ్ రాకెట్స్ ఎలా అయితే దాడి చేస్తాయో వెస్టిండీస్ బౌలర్స్ అలా దాడి చేశారట. రాబర్ట్స్ తర్వాత మార్షల్ అండ్ అతను పోతే హోల్డింగ్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడుతున్నారు. యశ్పాల్ మోహిందర్ వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఒక 111 రన్స్ చేసిన స్కోర్కి 6 వికెట్స్ కోల్పోయింది ఇండియా. ఇక అక్కడ ఆ స్టేడియంలో, లార్డ్ స్టేడియంలో ఉన్న ఇండియన్ అభిమానులు మ్యాచ్ని అలా కామ్గా ఏదో చాలా డల్గా చూస్తున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా రేడియోలు టీవీలు కట్టేసి, మనకు ఉంటుందిగా ఈ సెంటిమెంట్, కొంచెం ఎవరైనా వికెట్లు ఎక్కువ పడుతున్నాయి అనుకోండి అర్జెంటుగా మనం టీవీలు కట్టేసి లేదా షర్ట్లు మార్చేసి ఇంకో చోట కూర్చుని ఇట్లా ఏవో చేస్తూ ఉంటాం కదా, అట్లాగే చేస్తూ ఉన్నారు. కానీ ఒక తర్వాత ఒక 4 వికెట్లకి మొత్తం 72 పరుగులు భారత్ బ్యాట్స్మెన్ జోడించగలిగారు ఆ తర్వాత, ఇది 6 వికెట్స్ పడిపోయిన తర్వాత. లాస్ట్ బ్యాట్స్మెన్గా వచ్చిన బల్వీందర్ సంధు కొంచెం ధైర్యంగా ఆడట. మార్షల్ వేసిన ఒక బౌన్సర్ అయితే అతడు హెల్మెట్ని తగిలిందంట. అప్పుడు ఇంకొక ఎండ్లో బ్యాటింగ్లో ఉన్న సయ్యద్ కిర్మాని ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని డీటెయిల్గా చెప్పాట. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అప్పుడే స్టార్ట్ అయింది, ఫస్ట్ బాల్కే మార్షల్ బౌన్సర్ వేశాడు, అది బల్వీందర్ హెల్మెట్కి తగిలింది. అసలు అప్పట్లో మార్షల్ ప్రపంచంలోనే చాలా ఫాస్టెస్ట్ బౌలర్ట, అండ్ ఆ బౌన్సర్ తన తగలడానికి ఆ ఫోర్స్కి తల తిరిగిపోయిందంట బల్వీందర్కి. ఎట్లా ఉన్నాడు అసలు ఏమన్నా ఆడగలిగేటట్టు ఉన్నాడా లేదా తెలుసుకోవడం కోసమే తన వైపు పరిగెత్తాట. అప్పుడు తను హెల్మెట్ని చేత్తో రుద్దుతున్నట్ట. నీకేమైనా పిచ్చా హెల్మెట్ని రుద్దుతున్నావేంటి, దానికి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడిగితే టెయిల్ ఎండర్కి బౌన్సర్ వేయడం ఏంటని చెప్పి మార్షల్ని ఎంపైర్ మందలించట. మార్షల్ వచ్చి బలవీందర్కి సారీ చెప్పట. అప్పుడు బలవీందర్ అన్నట్ట, నా మెదడు తల్లో ఉందనుకుంటున్నావా మోకాల్లో ఉందని అన్నట్ట. దానికి మార్షల్ పగలబడి నవ్వాట. అప్పట్లో అంటే ఈ అపోనెంట్ టీమ్స్ అయినా కూడా కొంచెం స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆస్ట్రేలియా వచ్చిందో, ఇంకా అంటే ఆస్ట్రేలియా ఎప్పటి నుంచో ఉందనుకోండి, బట్ దెన్ వీళ్ళు స్లెడ్జింగ్ అనేది, తర్వాత ఇంగ్లాండ్ కూడా కొన్నిసార్లు స్లెడ్జింగ్ చేస్తుందంటారు. ఇక 183 రన్స్ చేసి ఆల్అవుట్ అయిన ఇండియా, ఆ తర్వాత ఏమో వరల్డ్ కప్ ఇక మాదే అన్నట్టు వెస్టిండీస్ వాళ్ళు వాళ్ళ ఫోజు, వాళ్ళు ఇంకా పెవిలియన్కి వెళ్ళి స్టార్ట్ చేశారు. ఇంకా ఇంకా ఓపెనర్సే ఆల్మోస్ట్, ఈ 183 అంటే పెద్ద విషయమేం కాదు, ఇది ఓపెనర్సే మొత్తం ఫినిష్ చేసేస్తారు అని అనుకున్నారట. అప్పటి ఇండియన్ టీమ్ సభ్యుడు సయ్యద్ కిర్మాని చెప్పింది ఏంటంటే, రిచర్డ్స్ బ్యాటింగ్కి రావాల్సిన అవసరం కూడా రాదు అని అనుకున్నాము, బట్ ఆశలు వదులుకోకుండా కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో మేము ఆడాలని డిసైడ్ అయ్యాము అని చెప్పాడు. అప్పుడు కొంచెం మెల్లిగా టీంకి కొంచెం ఊపు వచ్చింది. వెస్టిండీస్ ఓపెనర్స్ గ్రీనిడ్జ్ అండ్ హెయిన్స్ క్రీజ్లోకి వచ్చారు. ఫోర్త్ ఓవర్లో బలవీందర్ వేసిన బాల్ దూరంగా వెళ్ళింది అనుకుని గ్రీనిస్ బ్యాట్ని గాల్లోకి లేపేసరికి బంతి కరెక్ట్గా వచ్చి ఆఫ్ స్టంప్ని తగిలింది. ఆ తర్వాత రిచర్డ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బిన్నీ బౌలింగ్లో లాయిడ్ డ్రైవ్కి ప్రయత్నించి షార్ట్ మిడ్ వికెట్లో నిల్చున్న కపిల్ దేవ్ క్యాచ్ ఇచ్చాడు. ఇంకా అలా 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 మొత్తం వికెట్స్ డౌన్. గోమ్స్ బ్యాక్స్ అవుట్ అయిన తర్వాత దూజోన్ మార్షల్ క్రీజ్లోకి వచ్చారు. సెవెంత్ వికెట్కి వాళ్ళిద్దరూ 43 రన్స్ జోడించారు. ఆ తర్వాత మోహిందర్ దూజోన్ వికెట్ తీశాడు. ఫైనల్ బ్యాట్స్మెన్ జోడీ గార్నర్ హోల్డింగ్ స్కోర్ని 140 రన్స్ వరకు తీసుకెళ్లారు. హోల్డింగ్ని మోహిందర్ ఎల్బీడబ్ల్యూ చేశాడు, వెస్టిండీస్ ఇన్నింగ్స్కి తెరదించేశారు. ఆ లాస్ట్ వికెట్ పడ్డటువంటి క్షణాలను గురించి కీర్తి ఆజాద్ మాట్లాడుతూ, అదేదో ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది, అసలు అప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఇట్లా కొంచెం షివరింగ్ లాంటిది వచ్చిందంట. అసలు అలాంటి ఒక ఫీలింగ్ లైఫ్లో ఇంకెప్పుడు అసలు ఇంతవరకు చూడలేదు, ఇక మీదట కూడా చూడలేను అన్నాడు. అసలు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సంబరాలు చేసుకుంటున్న టైంలో లార్డ్స్లో శశి కపూర్ కూడా ఉన్నట్ట. తన బయోగ్రఫీ రాసుకున్నాడు స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ అని, దాంట్లో కపిల్ దేవ్ ఆ విషయం గురించి రాశాడనమాట. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాగానే సౌత్ హాల్ నుంచి బయటకు వచ్చిన కొంతమంది పంజాబీలు ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారు, అందులో శశి కపూర్ కూడా ఉన్నాడు. లోపలికి రావాలనుకుంటున్నాడని నాకు చెప్పారు. ఇద్దరు టీమ్ మెంబర్స్తో కలిసి ఆయన రావడానికని ట్రై చేస్తున్నాడని అర్థమైంది. అండ్ ఆ రోజు ఈ లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ అతిక్రమించారట వాళ్ళు. లార్డ్స్ మెయిన్ రిసెప్షన్ రూమ్లోకి కోటు టై లేకుండా ఎవరు రాకూడదు, బట్ శశి కపూర్కి టైం ఇచ్చారు కానీ ఆయన ఆ కోట్లు ఏవి సరిపోవట్లేదు, దాంతో ఆయన కోట్ అలా భుజం మీద వేసుకుని లోపలికి వచ్చాడు. సో అది ఒక విధంగా చెప్పాలంటే రూల్ని అతిక్రమించడమే. అలా ఆ రోజు చాలా చాలా రూల్స్ అన్నీ అతిక్రమించారట ఈ సెలబ్రేషన్స్ మూడ్లో పడి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇండియా వరల్డ్ కప్ గెలిచిన టైంలో కపిల్ దేవ్, మదన్ లాల్ వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరి పార్ట్నర్స్ అసలు లార్డ్స్ స్టేడియంలో లేరట. అవుట్ అవుతుండడం చూసి వెంటనే తన భార్య రోమి స్టేడియం నుంచి హోటల్కి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత కొద్దిసేపటికే మదన్ లాల్ వైఫ్ కూడాను వెళ్ళిపోయారంట. స్టేడియం నుంచి గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తుండడంతో వాళ్ళు టీవీ ఆన్ చేసి చూశారట. అప్పుడు రిచర్డ్స్ క్యాచ్ అవుట్ టీవీలో వస్తుంది. అప్పుడు ఆనందంతో వాళ్ళు చేసిన చప్పుళ్ళకి హోటల్ స్టాఫ్ వచ్చి అడిగారట ఏం జరిగింది ఏంటి అని. వాళ్ళు హోటల్లో ఉన్న విషయం కూడా వీళ్ళకి తెలియదుట, స్టేడియంలోనే ఉన్నారనుకొని వాళ్ళు ఉండేవైపు చూపిస్తూ షాంపెయిన్ బాటిల్ తెరిచి ఊపి అలాగా అట్లాంటి ఒక సైగలు అవి చేస్తూ ఉన్నారట. ఆ తర్వాత అను రోమ ఎక్కడ కనపడట్లేదని వాళ్ళిద్దరు అనుకున్నారు. తిరిగి వాళ్ళు మళ్ళీ స్టేడియంకి రాలేదు. వాళ్ళని తర్వాత కలిసినప్పుడు ఆ విన్నింగ్ మూమెంట్ని చూడలేదే అని వీళ్ళు చాలా ఫీల్ అయ్యారట. అయితే ఇండియా వరల్డ్ కప్ గెలిచిన టైంలో స్టేడియంలో లేము అని చెప్పే ధైర్యం వాళ్ళు కూడా చేయలేదుట. ఎందుకు లే అంటే మా మీద ఏమాత్రం నమ్మకం లేదా అని అనుకుంటారో ఏమో కానీ మొత్తానికి. అండ్ వాళ్ళు తీసుకున్న షాంపెయిన్ బాటిల్ కూడా వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి తీసుకున్నదిట, బట్ కప్పు గెలుస్తాము అని వాళ్ళు అసలు కళ్ళలో కూడా అనుకోలేదుట. సో ఎందుకంటే అందుకనే వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్లో ఒక్క షాంపెయిన్ బాటిల్ కూడా పెట్టుకోలేదుట ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లో. కెప్టెన్తో మాట్లాడడానికి కపిల్ దేవ్ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆ టీం వాళ్ళంతా వచ్చి, అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా బాధలో ఉన్నారు, సో కొన్ని షాంపెయిన్ బాటిల్స్ కూడా అక్కడ కనిపించినాయట, వాటిని తీసుకెళ్ళొచ్చా అని కపిల్ అడిగితే లాయిడ్ సరే అన్నట. అలా వెస్టిండీస్ని ఓడించడమే కాకుండా వాళ్ళ షాంపెయిన్ బాటిల్స్ని కూడా మన వాళ్ళు సంపాదించారని చెప్తున్నాడు మెహర్ బోస్. ఒక పెళ్లిలో మామూలుగా ఒకే పెళ్లి కొడుకు ఉంటాడు కదా, సో ఆ డ్రెస్సింగ్ రూమ్లో మటుకు 11 మంది పెళ్లి కొడుకులు ఉన్నట్టుగా ఉన్నదిట. ఒక 4 బౌలర్స్ తప్ప వెస్టిండీస్కి చెందిన మిగతా ఆటగాళ్ళు అందరూ కూడా ఇండియన్ టీంకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారట. ఆ 4 బౌలర్స్కి వాళ్ళ బ్యాట్స్మెన్ మీద అలక, వాళ్ళంత బాగా బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్ ఏమో 184 రన్స్ కూడా చేయలేకపోయారే అన్న బాధ వల్ల వాళ్ళు వీళ్ళని అసలు విష్ చేయడానికి కూడా వాళ్ళకి మనసు రాలేదు. అండ్ వీళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత విపరీతమైన వర్షం పడుతున్నా కూడా వాంకడే స్టేడియంలో 50,000 మంది అభిమానులు వాళ్ళకి స్వాగతం పలికారట. అలాగే హైదరాబాద్ హౌస్, ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్లో టీంని కలిసి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అభినందించారట. అప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది, ఏంటంటే శ్రీకాంత్కి మాటిమాటికి ఇలా కళ్ళు మిటకరించి ముక్కు చిదికిన అలవాటు ఉంది. అయితే ఇందిరాగాంధీ ముందు అతను అలా కళ్ళు మిటకరించడం బాగుండదని శ్రీకాంత్కి గవాస్కర్ చెప్పాట. గవాస్కర్తో ఇందిరాగాంధీ మాట్లాడుతున్న టైంలో తన అలవాటుని కంట్రోల్ చేసుకోవడానికి శ్రీకాంత్ చాలా చాలా కష్టపడుతున్నట. అయితే ఇందిరాగాంధీకి కూడా కళ్ళు మిటకరించే అలవాటు ఉన్నది అని అప్పుడే వాళ్ళకి అర్థమైందట. తన ముందుకు రాగానే శ్రీకాంత్ అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న ఏదైతే కళ్ళు మిటకరించడం అనేది ఉందో ఆ కంట్రోల్ పోయి ఒకసారి అట్లా అనేసరికి ఇందిరాగాంధీ కూడా అలాగే చేసిందట. శ్రీకాంత్ తనను వెక్కిరిస్తున్నాడేమో అని ఇందిరాగాంధీ అనుకుంటారేమో అని వీళ్ళంతా భయపడ్డారు. బట్ దాని తర్వాత అమ్మయ్య ఆవిడేం అలా అనలేదని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. అలా ఈ విషయాలన్నీ కూడాను మెహర్ బోస్ తన బుక్లో రాసుకున్నాడు. సో మొత్తానికి అలాంటి అంటే ఒకసారి వరల్డ్ కప్ గెలవడానికి ఒక రిబ్బన్ కటింగ్ చేసి ఒక వే వేశారు. ఆ తర్వాత ధోని, సచిన్ వీళ్ళందరూ మళ్ళీ దాన్ని ఇంకోసారి దాన్ని రీక్రియేట్ చేశారు. ఇంకా మరి నెక్స్ట్ ఎప్పుడో, మొన్న యాక్చువల్గా ఆల్మోస్ట్ వచ్చేదే ఏదో అలా అయిపోయింది. అసలు మొన్నటి వరల్డ్ కప్ అంత సోది వరల్డ్ కప్ ఇంకోటి లేదు, ఏది కరెక్ట్గా జరగలేదు. ఎప్పుడు చూడు రెయిన్ స్టాప్డ్ ప్లేనే, లాస్ట్లోనేమో అంత చెత్త చెత్తగా అయిపోయింది. అసలు ఇంగ్లాండును, అసలు న్యూజిలాండు, అసలు వాళ్ళ ఇది కూడా అసలు ఏమాత్రం బాలా, నాకు అసలు నచ్చలేదు. సర్లేండి, అవన్నీ ఇప్పుడు ఎందుకు, కానీ మొత్తానికి అదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: all the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
వచ్చెనులే నిల్చెనులే వాకిలి ముందు లలిత వసంతుడే ఆయనే,
ఆహా లలిత వసంతుడే ఆయనే.
వసంతుడై నిన్ను కోయిల పాటల చెంతకు పిలిచేనే, అలా
తన చెంతకు పిలిచేనే.
ఏజో రాశి రావు క్షింప ప్రాపు సుఖింప ప్రాపు తుది చూడుమో వలపు తీపు వలపు తీపు చూడుమో వలపు తీపు వలపు తీపు సుఖింప ప్రాపు సుఖింప ప్రాపు కృతి చూడుమో వలపు తీపు వలపు తీపింపు మరచిపోచిన తరవంత సేపు మరల రాదు ఈ తరుణము రేపు మధువును మగువను మరగి సుఖింపు మరచిపోచిన తరవంత సేపు మరల రాదు ఈ తరుణము రేపు ఓ పరదేశీ ఓ పరదేశీ ప్రేమకి కాసి యౌవన రాశి రావోయి తేజో రాశి రావోయి
పిలిచే మల్లెల పానుపు మనకై